ఇవాళ మీరు వినబోయేటటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా మననము చేసుకుని అవగాహన చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వినటం మాత్రం కాదు, విన్న తర్వాత మననం చేసుకోవాలి. మననం చేసుకోవాలంటే ఏం చెప్పారు మాస్టారు అన్నది మీలో మీరు చర్చించుకోవాలి. చర్చించుకున్నాక ఒక అవగాహనకి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి. నేను చెప్పింది మీకు నచ్చితే లాభం లే, మందు వేసుకుంటే బాగుంటుంది అని ఒప్పుకుంటే లాభం లే, మందు వేసుకోవాలి. అది అవగాహన అంటే ఆచరణలోకి పెట్టాలి. ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటల్ని మీరు మీ ఇంతవరకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను చెప్పేటంత వరకు పక్కన పెట్టండి, తర్వాత మళ్ళీ తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లే. కానీ నేను చెప్తున్నప్పుడే కనుక మీరు ముందే ఒక అవగాహనకి వచ్చేసి మాస్టర్ ఇది చెప్పబోతున్నారు అనుకుంటే మాత్రము పప్పులో కాలేస్తారు. ముందే మీరు ఓ నిర్ణయానికి రాకండి, ఇది చెప్పబోతున్నారు మాస్టారు అని. ఎందుకంటే నేను గాయత్రి గురించి చెప్పబోవటం లేదు, హరిద్వార్ గురించి చెప్పబోవటం లేదు, దీని గురించి ఏమి చెప్పబోవటం లేదు నేను. కానీ మీరు అది చెప్తాను అనుకుంటున్నారు కదా, అంటే ముందు అది పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు కనుక మీరు అర్థం చేసుకుంటే, దాన్ని కనుక ఆచరణ చేస్తే 3 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ జీవితాలలో వచ్చినటువంటి మార్పులను, మీ జీవితాలలో వచ్చినటువంటి మార్పులను ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా 3 రకాలైనటువంటి మార్పులు వస్తాయి మీకు. మొట్టమొదట వచ్చేటటువంటి మార్పు ఏంటంటే ఆర్థికంగా. ఇంకంటే ఆర్థికమైనటువంటి ఉన్నతి లేకపోతే కబుర్లు ఎన్ని చెప్పినా లాభం లే. అందుకే వివేకానందుని ఇంగ్లాండ్ అమెరికాలో వేదాంతం గురించి చెప్తూ ఉంటే ముందు మీ వాళ్ళకి చెప్పుకోవచ్చు కదయ్యా, నువ్వు ఇంగ్లాండ్ అమెరికాకి వచ్చి ఎందుకు చెప్తున్నావు అన్నాడు. ఎందుకంటే మా వాళ్ళకి తిండి లేదు కనుక అన్నాడు. వివేకానంద చెప్పిన మాటలు అది. ఆధ్యాత్మికత కానీ సామాజికమైనటువంటి ఉన్నతి కానీ ఎప్పుడు అంటే ముందు మన కడుపు నిండి ఉంటే, అప్పుడు మనం ఇతరుల గురించి ఆలోచించగలం. సరే, ఇవాళ నేను చెప్పబోయేటటువంటి విషయాలు 3 సంవత్సరాలలో మీ జీవితాలలో మీరు ఊహించలేనటువంటి ఆర్థికమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి. అది మొదట మీకు వచ్చేటటువంటి లాభం. రెండోది ఏంటి, మీ సమాజంలో, సమాజాన్ని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఈ 3ఇంట్లోనూ మార్పులు వస్తాయి. మొట్టమొదటి సమాజం ఏంటి అంటే మీ కుటుంబం. మీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఈ ఊళ్ళో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడున్నా, ఇది మొదటి గ్రూపు. అర్థమవుతుంది కదా, సమాజంలో మార్పు. సమాజం అంటే ముందు మీ కుటుంబ సభ్యులు ఉన్నది చెందాలి. బయట వాళ్ళ సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం, ముందు నేను నా కడుపు నిండాలి, కట్టుకోవటానికి బట్టలు ఉండాలి, నా దగ్గరికి ఎవడైనా వస్తే వాడికి తిండి పెట్టగలగాలి. ముందు ఆ మార్పు ఆర్థికంగా. రెండో మార్పు ఏం చెప్పాను, సామాజికంగా. ఆ సామాజికమైనటువంటి మార్పులు 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదట మీ కుటుంబ సభ్యుల్లో మార్పు వస్తుంది, వాళ్ళ స్థాయి పెరుగుతుంది. ఇంట్లో ఒకడికి ఉద్యోగం వస్తే వాడి కడుపే నిండుతుందా, కుటుంబ సభ్యుల కడుపు కూడా నిండుతుందా? అర్థమైందా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చెప్పిన మాటలో అది అలాగే జరుగుతుంది అని అర్థమవుతుంది కదా మీకు. ఒకడికి ఉద్యోగం వస్తే వాడికే కాదు ఆర్థికంగా లాభం వచ్చేది, వాడి కుటుంబ సభ్యులకు కూడా, కుటుంబ సభ్యులందరికీ, అందరికీ ఏ రిలేషన్షిప్స్ ఉన్నాయో వాళ్ళందరూ వాడి మీద ఆధారపడిన వాళ్ళందరూ ఉన్నతి చెందుతారు. కుటుంబ పరంగా మార్పు వస్తుంది. రెండో మార్పు, మీరున్న ఊరిలో మార్పు వస్తుంది. మీరున్న ఊరిలో మార్పు వస్తుంది. మీ ఉన్న ఊరిలో ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, ఊరిలో మార్పు వస్తుందా రాదా? పక్క ఊళ్ళో వాడు ఎమ్మెల్యే వాడు అయ్యాడనుకోండి, మీ ఊళ్ళో మార్పు రాదు, ఏ ఊళ్ళో మార్పు వస్తుంది? భావం అర్థమవుతుందా? అంటే పవర్ ఎవరి చేతిలోకి వస్తుందో ఆ ఊళ్ళో కూడా మార్పు వస్తుంది, కుటుంబంలోనే కాదు. మూడోది, అసలు నేను ఇక్కడ రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ దేశంలో మార్పు వస్తుంది, చివరికి వస్తుంది అది. అంటే అనేక సమాజాలు కలిసి దేశం అవుతాయి. ఆర్థికమైనటువంటి మార్పు, కుటుంబపరమైనటువంటి మార్పు, మీ ఊరిలో వచ్చేటటువంటి మార్పు, మీ దేశంలో వచ్చేటటువంటి మార్పు, వీటన్నిటికంటే కూడా ఇవాళ నేను చెప్పబోయేటటువంటి విషయాలు మీ యొక్క ఆలోచన దృష్టికోణాన్ని మార్చివేస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఇంకా ఆ విధంగా ఆలోచించలేరు, అసంభవం. ఇంకా మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. కానీ ఎప్పుడు అంటే నేను చెప్తున్న ఈ కొద్ది గంటల నిమిషాల, ఎంతసేపు చెప్పేది, గంట కంటే ఎక్కువ చెప్పను, గాబరా పడకండి. బాగా ఎక్కువ చెప్తే గంట చెప్తా, లేకపోతే అంతకంటే తక్కువే చెప్తా. అంటే మీరు 60 నిమిషాలు అనుకోండి, ఈ 60 నిమిషాలు మాత్రము మీకు ఇప్పుడున్నటువంటి ఆలోచనని పక్కన పెట్టండి, చెప్పింది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. గ్యారంటీ ఏమి ఇస్తున్నాను, మీ జీవితాలలో ఈ మార్పులు వస్తాయి, ఆర్థికంగా, కుటుంబపరంగా, సమాజపరంగా, దేశపరంగా చాలా మార్పులు వస్తాయి. ఎన్ని రోజుల్లో? 3 సంవత్సరం, అది గ్యారంటీ. అది 3 సంవత్సరాల తర్వాత మీరు ఇది ఆచరించాక నేను చెప్పిన మార్పులు రాకపోతే మీరు ఖచ్చితంగా నన్ను అడగండి, ఖచ్చితంగా అడగవచ్చు. మీరు మీరు నోట్ చేసుకుని కూడా ఉండొచ్చు, మీరే చెప్పారు మాస్టారు అడగమని, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, ఏమైంది మార్పు అని. కానీ ఆ వచ్చినప్పుడు మీరు నోట్బుక్తో వస్తారు. ఎందుకు వస్తారంటే నోట్బుక్తో నేను చెప్పే జవాబుని వింటానికి కాదు, మీరు చెప్పిన మార్పులలో ఈ నోట్బుక్ నిండా రాసుకున్నా ఉండి ఇంకా చాలా జరిగేవి, ఇంకా రాసుకోవటానికి ఓపిక లెక్క రాయలేదంటారు. అది నేను ఇచ్చేటటువంటి గ్యారంటీ. ఆచరిస్తే సరేనా? ఇంకా మొదటికి మొదలెడదాం. చాలా జాగ్రత్త ఏమైనండి, మెల్లిగా చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇంకా మీరు ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళాక ఇంకా మీరు చెప్పడం మొదలెట్టేటవి అందరికీ, అర్థమైందా? మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్య నేర్చుకోవటం అనేది ఒక రోజులో జరగదు. కానీ మీరు నేర్చుకునేటటువంటి విద్యను 2 అక్షరాలు లేక 3 అక్షరాలతో చెప్తాం. విద్య మనం ఒక రోజులో నేర్చుకునేవాం, పిల్లవాడు పుట్టగానే విద్య వచ్చేది వాడికి, సంవత్సరాలు పడుతుంది వాడికి. కానీ పుట్టగానే మీరు అనుకుంటారు వీడు ఎంఏ చదవాలి, ఎన్ని అక్షరాలు చెప్తున్నారు, 2 అక్షరాలు, వీడు ఎంఎస్సి చదవాలి, 3 అక్షరాలు, లేకపోతే బిఈ చదవాలి, 2 అక్షరాలు, లేకపోతే ఎండి డాక్టర్లో పెద్ద డిగ్రీ ఎండి చదవాలి కదా. ఇంకా వాడు జీవితాంతం 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి, వాడొక్కడు కష్టపడితే లాభంలే, దాంతోపాటు తల్లిదండ్రులు కష్టపడాలి. వాడేమో చదువుకుంటూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేయాలి కదా. అప్పుడు ఆ 2 అక్షరాలు యొక్క జ్ఞానము వాడికి లభిస్తుంది, ఒక రోజులో రాదు. అలాగే నేను చెప్పే ఈ మార్పులు రావటానికి ఒక చదువు చదవాలి మీరు, ఆ చదువు మళ్ళా 3 అక్షరాల్లోనే ఉంటుంది. అంతేత 3 అక్షరాలు మీకు తెలిసిపోతే చదువు వస్తుందో అనుకోకండి. ఎంఏ అంటే మీరు ఎంఏ అయిపోతారా, బిఈ అంటే బిఈ డిగ్రీ వచ్చేస్తుందా మీకు, కానీ మీరు చదువుకునే లక్ష్యం అర్థమవుతుంది. బిఈ చదివేవాడు చదివే చదువుకి, ఎంఏ చదివేవాడు చదువుకి తేడా ఉంది. కానీ 2 సంవత్సరాల తర్వాత చదవాల్సిందే. కానీ నేను ఒక్కడే చదువుకుంటాను అంటే కుదరదు, ఎవరి సహాయం కావాలి వాళ్ళకి, తల్లి, తండ్రి యొక్క సహాయం కావాలి. తిండి పెట్టేవాడు ఉండాలి, ఆ తిండి పెట్టడానికి కావలసిన వనరులు సమకూర్చుకునే తండ్రి ఉండాలి. తల్లి తిండి పెడుతూ ఉంటే తండ్రి వనరులు సమకూర్చుకుంటారు. అయినా వాడికి చదువు రాదు, ఇంకోడు కావాలి, చదువు చెప్పేవాడు కావాలి కదా, గురువు కావాలి. ఈ మూడు ఉండాలి, తల్లి తండ్రి గురువు. లేకపోతే మీరు ఎంత పెద్ద ఆ రెండు అక్షరాలు చెప్పినా, పెద్ద రెండు అక్షరాలు నేను ఎందుకు అంటున్నాను, ఎండి అంటే డాక్టర్లలో చాలా పెద్దవాడు, ఎంటెక్ టెక్నాలజీలో చాలా గొప్పవాడు, ఎంఏ సబ్జెక్ట్లో చాలా గొప్పవాడు, రెండు అక్షరాలే. మరి మన ఆధ్యాత్మిక విద్య గురించి ఏమైనా రెండు అక్షరాలు కానీ మూడు అక్షరాలు కానీ మీరు ఏం చదవాలో తెలిపేటటువంటివి ఉన్నది, అది మీకు తెలుసా? అది మీ డిగ్రీ, అది ఎంఏ చదివిన వాడికి పేరుని చివరి ఏం రాస్తాం, ఎంఏ అని రాస్తాం. ఎండి చదివితే చివరి ఏం రాస్తాం, ఎండి అని రాస్తాం కదా. మరి ఆధ్యాత్మిక విద్య చదివే మనకి చివరి ఏ అక్షరాలు పెట్టుకోవాలి? ఒక్కొక్కసారి ముందు కూడా పెట్టుకుంటూ ఉంటాం. డాక్టర్ చదివాడు అనుకోండి, చివరి ఎండి రాసిన ముందు డిఆర్ అని రాస్తాం కదా, డాక్టర్ ఫలానా వాడు. ముందు పెట్టుకోవచ్చు, వెనకాతలే కాదు. కొన్ని ముందు పెట్టే పేరు ఏమైనా తెలిస్తే చెప్పండి మీరు. శ్రీ అంటాం కదా. అంటే ఇప్పుడు డాక్టర్ అవ్వదలుచుకున్నవాడు డాక్టర్ అన్నది ఎప్పుడు పెట్టుకుంటాడు? అయిపోయాక ముందు డాక్టర్ అని పెట్టుకుంటాడు. మరి మీరు ముందు పెట్టేసుకుంటున్నారేమో అన్న అనుమానం. అందరికీ, మనకే కాదు అందరికీ పెట్టేస్తూ ఉంటాం. నేను చెప్పాను కదా, నా మాట విన్నాక మీకు చాలా ఆలోచనలు మారుతాయి. చెప్తే శ్రీ అని పెట్టుకోవటంలో తప్పు లేదు, కానీ పెట్టుకునే ముందు ఆ శ్రీ అనే చదువు మీరు చదివారా లేదా? మరి ఏం చదవాలి, దానికి ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఆ కోర్సు ఎక్కడ నేర్పబడుతుంది? శ్రీ అనే కాదు, ఇంకొకటి ఉంది దానికి, ఓం అంటాం దాన్ని. ఆధ్యాత్మిక విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే ఓం. అందువల్ల ఆధ్యాత్మిక విద్య గురించి ఎవడు ఏమి మాట్లాడినా, ఏ మంత్ర జపాలు చేసినా, ఏ సాధనలు చేసినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంఏ చదివేవాడు సినిమా హాల్లోకి వెళ్ళి ఏం రా ఏం చదువుతున్నావు అంటే ఎంఏ చదువుతున్నానంటాడు. సినిమా చూస్తున్నానండి, కానీ వాడు చూస్తున్నది సినిమాయే కదా, అర్థమైంది. అంతేత మనం ఏ పని చేస్తున్నా కూడా మనము నేర్చుకునేటటువంటి ఆ విద్యను ఓం అని చెప్తాం మనం. ఇంచేత ఓం అని నువ్వు చెప్తున్నప్పుడే నీకు అర్థమవుతుంది ఏంటంటే ఇది నువ్వు నేర్చుకోవలసినది. దేన్ని నేర్చుకోవాలి మీరు? ఓం అనేటటువంటి ఆ మూడు అక్షరాలు, ఆ ఉ మా అనే ఆ మూడు అక్షరాలలో ఉన్న విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? మొట్టమొదట మార్పు ఇది రావాలి నీకు. మన ముందు ఓం అని ఎందుకు అంటామంటే, బాబు మేము దీని గురించి మాట్లాడుకుంటున్నాం, దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే ఎక్కడ ఓంకారంతో మనం ఏది మొదలెట్టినా దాని ఉద్దేశం ఏంటి అంటే మనం దీని గురించి మాట్లాడుకోబోతు, దేని గురించి మాట్లాడుకోబోతున్నాం, ఓం గురించి మాట్లాడుకోబోతున్నాం. కంటి డాక్టర్లు ఒక చోట కలిశారు, దేని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు? ఆవు పేడ గురించి మాట్లాడుకుంటారు. అవునా? దేని గురించి మాట్లాడుకుంటారు? కన్ను గురించే మాట్లాడుకుంటారు తప్ప గుండె గురించి కూడా మాట్లాడుకోరు వాళ్ళు. గుండె జబ్బు నయం చేసే డాక్టర్లు, వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటాం. వాళ్ళని డాక్టర్ అని అంటాం, వాళ్ళ పేరు చివర ఎండిఏ ఉంటుంది. అవునా? కానీ కంటి డాక్టరు వాడు డాక్టరే ఎండిఏ, గుండె డాక్టర్ వాడు డాక్టరే ఎండి. డాక్టర్ అంటే ఏంటో అర్థమైనా పేరు ముందు రాసింది, పేరు చివర రాసింది. కంటి డాక్టర్కి అదే రాస్తాం, ఏ డాక్టర్ అయినా అదే రాస్తాం. కానీ వాళ్ళు మాట్లాడుకునే విషయాలు మారతాయి కదా. మరి ఇక్కడ మారతాయి. ఓ మనంత మాత్రాన ఒకే విషయం మాట్లాడడం, అదే అర్థం చేసుకోవాలి మీరు. కానీ దేని గురించి మాట్లాడుకుంటాం, రోగ నివారణ గురించి మాట్లాడుకుంటాం అన్నది ఖాయం. కంటి డాక్టర్ అయితే కంటి రోగ నివారణ ఎలా చేసుకోవాలో చెప్తాడు. గుండె జబ్బు డాక్టర్ అంటే రోగ నివారణ అనేది ఖాయం, కానీ మాట్లాడుకునే విషయాలు మాత్రం మారిపోతాయి. అలాగే ఓం అని మొదలెట్టాక నువ్వు ఏ గురువు ద్వారా విద్య నేర్చుకున్నావో ఆ గురువు చెప్పిన విషయాలు చర్చించుకుంటావు. ఇంకా కదా ఇంకో విషయం నువ్వు చర్చించుకోవాలన్నా నీ దగ్గర జ్ఞానం ఉండదు. ఏం చర్చించుకుంటాం? ఇందాక నేను చెప్పాను డాక్టర్లు అయితే రోగ నివారణ గురించి మాట్లాడుకుంటారు. దేని రోగ నివారణ అన్నది తర్వాత. అలాగే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవు మహేశ్వర దీని గురించి మాట్లాడుకుంటాం ఆధ్యాత్మికతలో. అంటూ ఉంటాను కదా గురువు బ్రహ్మ గురువు, మరి ఏం మాట్లాడుకుంటున్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నాం? బ్రహ్మ గురించా, విష్ణు గురించా, శివుడు గురించా? కాదు, జీవించటం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలా బతకాలో నేర్చుకుంటాం మనం. బ్రహ్మ అంటే పుట్టుక, ఎలా పుడుతున్నాం మనం. విష్ణు అంటే పుట్టిన దగ్గర నుంచి మరి శరీరం పెరగాలి, దానికి పోషణ కావాలి. ఇంకా జీవించటానికి కావలసినటువంటి పోషణ ఎలా జరుగుతుందో నేర్చుకుంటాం. దాని తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఎలా చనిపోవాలో నేర్చుకుంటాం. మహేశ్వర ఈ మూడు నేర్చుకోవాలి మనం. ఎలా పుడుతున్నాం తెలియదు మనకి, ఎలా పుడుతున్నాం తెలియదు. అందరూ తల్లి గర్భం నుంచి పుడుతున్నారు, పుడుతున్నాం. అన్నిటికంటే చాలా తమాష ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో కొన్ని విచిత్రతలు కనిపిస్తాయి. పుట్టావు సరే నీ ఇష్ట ప్రకారం నువ్వు పుట్టలేదు అన్నది నీకు తెలుసు కదా. నా ఇష్ట ప్రకారం పుడితే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? నేను సోనియా గాంధీ కొడుకుగా పుట్టిండేవాడిని, హాయిగా ఏ ప్రైమ్ మినిస్టర్ ఏదో అయ్యి ఉండేవాడిని, ఇక్కడికి ఎందుకు వస్తాను నేను కదా. నా ఉద్దేశంలో మీరు సోనియా గాంధీ కొడుకుగా కాకపోయినా మీరు అలాంటి కోరికలే మీకు ఉండి ఉంటాయని నా నమ్మకం. ఇవాళ పేపర్లోనే చూశాను అంబానీ గారు ఆయన భార్యకి 245 కోట్లు పెట్టి ఆమె పుట్టినరోజుకి ఓ విమానం కొన్నట్ట. పోను ఆ కుటుంబంలో పుట్టినా బాగానే ఉంటుంది అనిపించింది నాకు. కుదరదు కదా, నేను వెళ్తే వాడు ఒప్పుకుంటాడా ఏంటి? అంతేత మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జన్మ రాహిత్యం గురించి కాదు. అసలు ఎందుకు పుట్టావో మీకు తెలిస్తే అది కరెక్ట్ చేసుకో ముందు. వద్దు అనుకోవటం పలాయనవాదం, పారిపోవటం. ఎక్కడ కూడా భారతదేశంలో పిరికి వాళ్ళల్లాగా నాకున్నటువంటి సమస్యల నుంచి ఏకైక మార్గం ఏంటి అంటే అసలు నేను పుట్టను, ఏ పుట్టను, పో చదివితే కూడా పరీక్షలు రాయని వేధవ తలనొప్పి. అందులో మీరు పెద్ద పెద్ద డిగ్రీలు ఏదో చెప్పటం మొదలెట్టారు మాస్టారు. ఇదంతా ఎండీలే ఎండీలే ఎప్పుడమ్మా చదివితే? అసలు చదవకపోతే అగ్గోవాలేకపోయా. పలాయనవాదం అంటారు దాన్ని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భారతదేశంలో ఈనాడు మనం ఈ దరిద్ర స్థితిలో ఉండటానికి అది మర్చిపోయాం మనం. అర్థం చేసుకోండి అని చెప్పాను నేను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తొందర పడకండి, నేను చివరికి ఏం చెప్తానో నాకే తెలియదు అన్నానుగా. 60 నిమిషాల కంటే ఎక్కువ చెప్పాను, అందులో 10 నిమిషాలు అయిపోయాయి. అంటే మీరేం గాబరా పడక్కర్లేదు, మాట్లాడారు ఏం చెప్తారు అంటే ముందు అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాను. పుట్టటం ఎందుకు పుట్టామో తెలియాలి ముందు. అది తెలిసాక నువ్వు చేయవలసిన పని నిర్ణయించుకోవాలి. మిలిటరీ వాడు ఎందుకు మిలిటరీలో పుట్టాడు అంటే జాయిన్ అవటం అంటే పుట్టడమేగా. నేను చెప్పిన భావం అర్థమవుతా. పుట్టడం అనేది తల్లి గర్భం నుంచి పుట్టావనే మాటతో నేను చెప్పటండే. నువ్వు మిలిటరీ వాడిగా పుట్టాలి అంటే నువ్వు మిలిటరీ వాడిగా మారాలి. నేను మిలిటరీలో జాయిన్ అయిపోతే మిలిటరీ వాడిగా అయిపోతావా? ట్రైనింగ్ తీసుకోవాలా? ట్రైనింగ్ తీసుకోకుండా నేను మిలిటరీలో జాయిన్ అయిపోతానంటే? జాయిన్ చేసుకుంటారు కానీ ట్రైనింగ్ ఇస్తారు. పోలీసు వాడిగా జాయిన్ అవుతే పోలీసు వాడిగా ట్రైనింగ్ ఇస్తారు. ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్గా ట్రైనింగ్ ఇస్తారు. అంటే నీకు అర్థమైంది కదా, నువ్వు పుట్టాక నువ్వు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి అన్నదానికి రెండు నీకు అవకాశాలు ఉన్నాయి. ఒకటి అసలు నేను ఏమి నేర్చుకున్నాను, అసలు చదివే చదవను పో, గోలే లేదు, అసలు ఏ ట్రైనింగ్ ఇచ్చుకోకర్లే. ఇంకోటి ఏంటి, నువ్వు ఏ ట్రైనింగ్ కి పుట్టావో తెలియాలి. ఫలానా చోట ఎందుకు పుట్టావు నువ్వు? చాలా విచిత్రంగా కృష్ణుడు ఈ మాట గురించి చెప్తాడు, స్వధర్మే నిధనం విశ్వేయ పరధర్మో భయావ. నువ్వు మిలిటరీ ట్రైనింగ్ పుచ్చుకుంటున్నవాడు కాదండి, నేను ఇంజనీరింగ్ నేర్చుకుంటానంటే ఏమవుతుంది, కొంపలు అంటుకుంటాయి కదా, పాయింట్ అర్థమవుతుంది కదా. గురుర్బ్రహ్మ, మనం ఎందుకు పుట్టాము? ఒకటి మాత్రము మీరు ఇవాళ నేను చెప్పింది ఒప్పుకోండి, 3 సంవత్సరాల తర్వాత మీరు అది కరెక్ట్గా చెప్పారు మాస్టారు అంటారు, ఫలానా తల్లిదండ్రుల దగ్గర ఇలాంటి ఆర్థిక పరిస్థితులలో ఇలాంటి ఊళ్ళలో పుట్టాలని మీరే నిర్ణయించుకున్నారు. మీ స్వనిర్ణయం అది. భారతీయ ఆధ్యాత్మిక మొట్టమొదట అది చెప్తుంది. నువ్వు పక్కవాడు ఏదో నీకు కష్టపెట్టాడు, వాడి వల్ల నాకేదో నష్టాలు వచ్చింది, వీడి వల్ల నేనేదో బాగుపడ్డాను, బాగుపడినా కష్టపడుతున్నా నువ్వు ఎందుకు పడుతున్నావు అంటే నువ్వు చేసుకున్న దానివల్ల. ఇది ముందు మీకు అవగాహన వస్తే ఈ 3 సంవత్సరాలలో నేను చెప్పినట్టు చేసుకోండి, మీకు వచ్చే మార్పులు వస్తాయి. కానీ మార్పులు చేసుకుంటే వస్తాయి, అందుకు ఇది చెప్పేది. వింటే రావు, వింటే ఏం చేయాలో తెలుస్తుంది. గురు బ్రహ్మ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, అసలు ఏం చెయ్యాలి మనం, దాని తర్వాత అది చేయటానికి ఏ ట్రైనింగ్ పొందాలి. విష్ణు పోషణ, ఆ ట్రైనింగ్ పొందటానికి కావాల్సినటువంటి పోషణ. ట్రైనింగ్ పొందాక డాక్టర్ గా ట్రైనింగ్ పొంది చాలా మంది యాక్టర్లు అయిపోతున్నారు. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూల్లో చాలా మంది యాక్టర్లు చెప్పేది ఇదే, నేను డాక్టర్ని అవుదాం అనుకున్నాను, అదేంటో వాళ్ళ పాప యాక్టర్లు అయిపోయారు. అంటే నా భాష అర్థం చేసుకోండి, నా భాష కొంచెం గడబడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అర్థం చేసుకుంటే కష్టం కాదు. డాక్టర్ అవుదాం అనుకున్నవాడు ఏమయ్యాడు, యాక్టర్ అయ్యాడంటే డాక్టర్ గా చచ్చాడా లేదా? భావం అర్థమవుతుంది, చావు అంటే నా ఉద్దేశం మనిషి చచ్చిపోతామని కాదు. అంటే నువ్వు ఏ లక్ష్యం వైపు వెళ్ళాలి అనుకుంటున్నావో ఆ లక్ష్యం వైపు వెళ్ళలేదనుకో, దేనికోసం నువ్వు పుట్టావో ఆ ట్రైనింగ్ నువ్వు పుచ్చుకోలేదనుకో, అసలు ఇదే వద్దు అనుకున్నావు అనుకో, ఏమవుతావు? ఏ విద్యారాదు. భారతదేశం అందుకు ముందు ఓం అనేది అర్థం చేసుకో, దాన్ని నేర్పేటటువంటి గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుడు మహేశ్వర, అతన్ని పట్టుకో. పట్టుకున్నాకేం చేయాలి? నీకు ఆ చదువు ఉపయోగపడాలి అంటే అందరిలోనూ అదే ఉన్నది అని తెలుసుకో. అఖండ మండలాకారం వ్యాప్తం ఏని చరాచరం, యత్ పదం దర్శితమైన తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు డాక్టర్ ఒక శవాన్ని కోసి నేర్చుకునేటప్పుడు భాగాలు చూస్తాడు, అవునా కదా, బతుకున్నామని కోసేస్తాడా నేర్చుకునేటప్పుడు? అంతేనా? కానీ ఆ చనిపోయిన వాడి శవాన్ని కోశాక అందులో ఉన్నట్టే అఖండ మండలాకారంలో లేదనుకోండి, చెప్పింది అర్థమవుతుందా? డాక్టర్ కోసిన శవంలో గుండె మోకాల్లో ఉందనుకోండి, ఇప్పుడు వాడి గుండె ఆపరేషన్ చేయాలి, ఎక్కడ చేయాలి? వాడు మోకాల్లో చేయాలి, చేయలేడు కదా. అంటే అర్థం ఏంటి, నువ్వు నేర్చుకునేటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది అంటే సర్వత్రా ఒకేలాగుంటుంది, అందరిలోనూ ఒకేలాగా గుండె పనిచేస్తే, అందరిలోనూ ఒకేలాగా కిడ్నీ పనిచేస్తేనే కదా నువ్వు మందు వేయగలదు ఆ డాక్టర్. అంతేక వాడు నేర్చుకున్నటువంటి ట్రైనింగ్ ఎలా నేర్చుకున్నాడు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర లాగా ట్రైనింగ్ నేర్చుకున్నాడు. చేసుకున్నాక ఏం చేయాలి వాడు? అందరిలోనూ వాడు నేర్చుకున్నది చూడాలి, అప్పుడే కదా ఇతరులకు ఉపయోగపడతాడు వాడు. ఇంతకీ దేనికి ట్రైనింగ్ ఇవ్వాలి మనం? గురు బ్రహ్మ అన్నారు, ఒప్పుకున్న మాస్టర్ ఎవడు పుడతాడు? గురువు విష్ణు దేనికి పోషణ ఇవ్వాలి? గురుదేవు మహేశ్వర ఏది వదులుకోవాలి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ మూడు సంవత్సరాలలో మీరు ఈ పని చేయగలిగితే ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతాయని అర్థమైపోతుంది కదా మీకు. మిలిటరీ వాడిగా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఎలా పుట్టబోతున్నాడు వాడు? మిలిటరీ వాడిగా. గురువు విష్ణువు వాడికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి? మిలిటరీ వాడిగా ట్రైనింగ్ ఇవ్వాలి. మహేశ్వర వాడికి ఏది ఇవ్వకూడదు? మిలిటరీ ట్రైనింగ్ తప్ప మిగతా ట్రైనింగ్లన్నీ ఉపయోగపడవు వాడికి. వాడు ట్రైనింగ్ తీసుకోకూడదు. వాడు అర్థమైందా ఏంటో అది? తీసుకున్నాక వాడేం చేయాలి? అందరిలోనూ ఆ ట్రైనింగ్ని ఉపయోగించుకోవాలి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేణ. ఏ ట్రైనింగ్? ఓం అనేటటువంటి విద్య నేర్చుకోవటానికి. ఓం అనేటటువంటి విద్య ఏమిటి? మీరు మూడు రకాలుగా జీవిస్తున్నారు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, మెలకువగా జీవిస్తున్నారు, దాన్ని జాగ్రత్త అవస్థ అని వేదాంతం చెప్తుంది. మెలకువగా ఉన్నారు మీరు. మీలో కొంతమంది మెలకువగా ఉన్నారు, కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది ఇక్కడ మెలకువగా ఉన్నట్టు ఉన్నారు కానీ స్వప్నావస్థలో ఉన్నారు. స్వప్నావస్థ అంటే వాళ్ళ మనసులో వెళ్ళలేవు. ఎక్కడున్నాయి? ఏదో ఊహించుకుంటున్నారు. 90% మీరు స్వప్నావస్థలోనే జీవిస్తున్నారు. అందువల్ల మీ జీవితాలు మారటం లేదు. కలల కంటే జీవితాలు మారవు. ఆచరిస్తే జీవితాలు మారుతాయి. స్వప్నావస్థ అంటే అర్థమైందా? నిద్రపో కలలుగంటం కాదు. ఇప్పుడు ఈ క్షణంలో నేను చెప్తున్నటువంటి మాటలు వినకుండా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు అనుకోండి. మీరు ఎక్కడ ఉన్నట్టు? కలల ప్రపంచంలో ఉన్నట్టు ఊహించుకోండి. నేనే కోరుతంటే కానీ అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్తున్నది మీకు వినిపించదు. అంటే మనం రెండు స్థితుల్లో ఉంటాం అని అర్థమైందా? ఒకటి మెలకుగా, రెండోది కలలు అంటాం. ఇంకో స్థితి అసలు కలలు కూడా కంటాం కాదు, గుర్రు పెట్టి నిద్రపోవటం. అంతే కదా? అంతేత మన జీవితాలు మూడు రకాలుగా మాత్రమే జీవించగలవు. నువ్వు నిద్రపోతూ జీవించగలవు, కలల కంటూ జీవించగలవు. ఈ రెండు మనకు ఉపయోగపడవు. నిద్రపోయేవాడికి ఏమి సాధించలేడు, కలలు కనేవాడు కూడా. వాడు కన్న కలలు నిజం చేసుకోవాలని జాగ్రత్తావస్థలో ప్రయత్నించకపోతే వాడి కలలు ఫలించవు. జాగ్రత్తావస్థలో ఏం చేయాలి? నువ్వు నిర్ణయించుకున్న విద్య నేర్చుకోవటానికి సాధనలు చేయాలి. ఈ సాధనలు, డాక్టర్ అవ్వాలన్నా, మెడిసిన్, మిగతావన్నీ నేర్చుకోవాలంటే వాడు ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటాడు? వాడు పల్లెటూరికి వెళ్ళో, వాడు ఇంటికి వెళ్ళో, అక్కడ నేర్చుకుంటాడా? ఎక్కడ నేర్చుకుంటాడు? విద్యాలయాలకి వెళ్తాడు కదా. మరి మెలకుగా జీవించటం ఎలా? మళ్ళీ చాలా మంది మెలకుగా జీవించటం లేదు అన్నది అర్థం చేసుకోండి. యాంత్రికంగా జీవిస్తున్నాం అంటే పొద్దున్న లేస్తున్నాం, రాత్రి నిద్రపోతున్నాం, ఆకలి వేస్తే మధ్యాహ్నం తింటాం. ఈ మధ్యాహ్నం మీరేం చేస్తున్నా, ఈ మధ్యకాలంలో మీరేం చేస్తారో కూడా చెప్పేయచ్చు. నేను ఒక యావరేజ్ మనిషి జీవితం గురించి చెప్తున్నాను. దానికంటే మీ జీవితం భిన్నంగా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ముందు నిద్ర లేస్తారు. అబ్బా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, తలనొప్పులుగా ఉన్నాయి, ఇంత పని చెయ్యాలా, వ్యధవది నేనే ఈ పని చెయ్యాలా అనుకుంటూ లేస్తాం. అలా లేవని వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే చెప్పండి, ఓహో తప్పు చెప్పానని రేపు మీటింగ్ లో చెప్తాను. నా దీనిలో వెళ్ళినప్పుడు నేను తప్పు చెప్పానండి అలా అనుకోరట. ఈ లోపల పేపర్ వస్తుంది, టీ తాగాలి, కాఫీ తాగాలి, అది తాగాలి, చేసేస్తారు. మీరు పేపర్ ఎందుకు చదువుతున్నారు మీకు తెలియదు. ఎందుకు చదవాలో కూడా మీకు తెలియదు. పేపర్ వస్తుంది, టీవీలో న్యూస్ వస్తుంది, ఎందుకు న్యూస్ చూడాలో మీకు తెలియదు, చూసిస్తున్నారు. చెప్పే భావం అర్థం చేసుకోండి. చూడొద్దని అంటే, చదవద్దని అంటే, చదివే కదా ఉపయోగపడాలి కదా. ఉపయోగపడని చదువు చదివించారు కదా మీ పిల్లలకి. మరి ఉపయోగపడినటువంటి న్యూస్ పేపర్ మీరు ఎందుకు చదువుతున్నారు? ఉపయోగపడినటువంటి ఆ టీవీ సీరియల్ మీరు ఎందుకు చూస్తున్నారు? యాంత్రికంగా జీవించడం అంటే నా ఉద్దేశం అది. అది ఉపయోగపడేది చేసుకోవచ్చు, కానీ అలా చేయం మనం. సరే, టిఫిన్ కుదరలేదు బాగా, అది ఎన్నిసార్లు చెప్పాలి కరెక్ట్ గా ఉండమని? మీ ఇంట్లో వాళ్ళు నీకు కరెక్ట్ గా నేర్పలేదు, అది ఒకవైపు వెళ్తాను. రెండవ నేను ఎప్పుడు ఇంటాను, ఏం చేసినా కూడా ఈయనకి నచ్చదు. ఇంతకంటే భిన్నంగా మీ రోజులు గడుస్తున్నాయా? ఉద్యోగానికి వెళ్ళేవాడు ఉద్యోగానికి వెళ్తాడు, అక్కడ ఆఫీసర్కు బుద్ధి లేదు, గవర్నమెంట్కి బుద్ధి లేదు, నా పక్కన ఉన్నటువంటి కొలీగ్స్కి బుద్ధి లేదు, నేనే చాలా తెలివైన వాణ్ణి అని నోట్తో అన్నాడు. పాపం వాళ్ళ ఆచరణ నాకు అలా అనిపిస్తుంది. వాడు తప్ప ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ మూర్ఖులు. గవర్నమెంట్ ఎలా నడపాలో వీడు చెప్తాడు ఇక్కడ కూర్చుని. పాపం మన్మోహన్ సింగ్, రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మన గురించి తెలియదు. లేకపోతే మన సలహా అడిగి ఉండేవారు, బాబు ఎలా నడపాలయ్యా గవర్నమెంట్, నేను ఇది మాట్లాడొద్దని నేను అంటలే, మాట్లాడేది కానీ నీ జీవిత లక్ష్యం పాలిటిక్స్ లో వెళ్ళాలి, నేర్చుకో వద్దన్ను నేర్చుకో కబుర్లు చెప్పదా, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అనేది అర్థమవుతుందా? ఉద్యోగ ధర్మాల్లో మనం పాటిస్తున్నామా లేదో మనం మాట్లాడుకోవద్దు దాని గురించి. ఇంతంటే అది నేను చేయలేదు కనుక సమానంగా. ఇంతంటే ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఎవడైనా కరెక్ట్ గా పనిచేస్తే వాడు మూర్ఖుడు అన్నది నాకు. నాను లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఎవడైనా సిలబస్ పూర్తి చేయాలి అన్నాడు అనుకో, మూర్ఖత్వంగా ఎందుకు పూర్తి చేయాలా? ఎందుకు చదువు చెప్పాలా? గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, జీతం తీసుకో. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అర్థమైందా? మన నిత్య జీవితంలో మన అందరి జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ లోపలే సాయంత్రం ఇంటికి వస్తాం, పిల్లవాడు ఏదో అడుగుతాడు, ఎప్పుడు నీకు ఇదేనా అని నీకు దమ్ముంటే రెండు వాయిస్తావు. ఈ లోపల నీ స్నేహితుడు ఎవడో వస్తాడు, ప్యాకాడేవాడు ప్యాకాడికి వెళ్తాడు, తాగుడు తాగేవాడు తాగుడు తాగడానికి వెళ్తాడు, ఏమీ లేకపోతే ఊసిపోక పనికిరాని కబుర్లు చెప్పుకోవటానికి ఎక్కడో చెట్టు కింద చేరతారు. రోజులు గడిచిపోతాయి, చివరికి నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. చిన్న మార్పు వస్తుంది, ఇది వరకు నల్లగా ఉన్న వెంట్రుకలు తెల్లబడతాయి, ఇది వరకు కాస్త నడుచుకుంటే వెళ్ళేవాడు, ఇప్పుడు అడుగులు తడబడుతూ వెళ్తావు. కానీ నీ జీవితంలో ఏం మార్పు రాలేదు. చివరికి ఏమవుతుంది? ఒకరోజు అయ్యో పాపం మీకు తెలుసా, ఇంతకంటే భిన్నంగా మన ఎవరి జీవితాలు లేవు. మరి జీవించే విద్య ఎక్కడ నేర్చుకోవాలి? మనం ఎలా బతకాలో చెప్పే విద్యాలయాలు మనకి లేవు, ఎలా మెలకుగా మనం ఆచరించాలో చెప్పే విద్యాలయాలు మనకి లేవు. డాక్టరు, మెడిసిన్, ఇంజనీరింగ్, కామర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పేవి ఉన్నాయి, కానీ వేవి నీకు ఎలా జీవించాలో చెప్పవు కదా. కానీ మన భారతదేశంలో ఎలా జీవించి చెప్పేటటువంటి విద్యాలయాలు ఉన్నాయి. కానీ జీవించే విద్య నేర్చుకున్న వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక వెలుగులాగా ఉంటుంది. కరెక్ట్ గా జీవించగలిగే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే 10 మందికి జ్ఞానం ఇస్తుంది, 10 మందికి దిశ ఇస్తుంది, దాన్ని దివ్యత్వము అంటాం. కనుక ఈ విద్య నేర్చుకునేటటువంటి స్థలాలను దేవాలయాలు అంటాం. దేవాలయాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల దేవాలయాలు ఉన్నాయో, అన్ని రకాల దేవాలయాలు ఎక్కడా లేవు, ప్రపంచంలో ఎక్కడా లేవు. విద్యాలయాలు ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత ఎక్కువ చదువు ఉన్నది అని చెప్పడం తప్ప, విద్యాలయాలు చాలా ఉన్నాయనుకోండి ఒక చోట, అంటే అర్థమైతే అక్కడ చదువు బాగా ఉన్నట్ట నేనక్క. మరి దేవాలయాలు బాగా ఉంటే ఉండాలి కదా, ఉందా? మార్పు రావాలి మీకు. భారతదేశపు యొక్క సంస్కృతి దేవాలయాలలో ఉంది, జీవించేటటువంటి విధానము నేర్పేటటువంటిది దేవాలయాలు. కానీ మనం దేవాలయాలలో నాకు తెలిసి 2 రకాల మనుషులే వస్తారు, 3వ రకం వాడు రాడు. ఒకడేంటి అంటే బయట కూర్చుని అడుక్కునేవాడు దేవాలయానికి, 2వవాడు లోపలికి వచ్చి అడుక్కునేవాడు, ఇద్దరు అడుక్కునేవాళ్ళే, ఇద్దరు అడుక్కునేవాళ్ళే కాదా అన్నది మీరు ఆలోచించుకోండి. దేవాలయానికి మీరు వచ్చేది దివ్యత్వాన్ని నేర్చుకోవటానికి, జీవించేటటువంటి కళ నేర్చుకోవటానికి. అందుకు నేను మీకు గ్యారంటీ ఇస్తున్నది, నేను చెప్పింది మీరు కనుక వింటే 3 సంవత్సరాలలో మీరు దివ్యత్వం గ్యారంటీగా వస్తుంది. విద్యాలయానికి వెళ్ళి 3 సంవత్సరాలు చదివితే చదువు రాదా మీకు? మరి దేవాలయాలకు వెళ్ళి జీవించే కళ కనుక మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా 3 సంవత్సరాలు అంటే 1 సంవత్సరంలోనే వచ్చేస్తుంది మీకు. జీవించే కళ నేర్చుకోవటం అంత పెద్ద కష్టం కాదు, ఎందుకంటే మీరు జీవించే ఉన్నారు, ఉపయోగించుకోవటం జాత కావటమే. మీరు ఎవరికైనా నేను చెప్పిన ఈ మాట మీద అనుమానం ఉందా? మీరు బతికే ఉన్నారు కదా, ఉన్నారు కదా, కానీ ఎలా బతకాలో మనకి తెలియదు. ఎప్పుడు మన బాధ ఏంటి అంటే నేను ఇతరుల వల్ల బాధపడుతున్నాను, ఇతరులు నన్ను బాధ పెడుతున్నాడు. గాంధీ గారే కనుక దేశానికి స్వాతంత్రం రావటానికి ఇంగ్లీష్ వాళ్ళు అడ్డుతగులుతున్నారు అన్నాడు అనుకోండి, స్వాతంత్రం వచ్చేదా? రాదు కదా. స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? అడ్డుతగిలే వాళ్ళు ఉంటారు. నువ్వేం చేయాలి? వాళ్ళని లొంగదీయాలి, కంట్రోల్ చేయాలి. అర్థమైందా? దేవాలయాలు మీకు అది చెప్తాయి. అందుకే నేనేం గ్యారంటీ ఇచ్చాను, మొట్టమొదట దేవాలయాలు నేను చెప్పింది వింటే మీకేమొస్తుందన్నాను? మామూలు డబ్బులు కాదు, అష్టసిద్ధి నవనిధు కే దాత. అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయనే మాట విన్నారా మీరు ఎప్పుడైనా? అది ఆ మాట కూడా వినలేదా? ఆ అష్టసిద్ధులు నవనిధులు మీకు వస్తే బాగుంటుంది అని ఖచ్చితంగా మీరు ఒప్పుకోకపోయినా ఉంది మీ మనసులో, మీరు పైకి చెప్పచ్చు. ఇలా అన్నారనుకోండి, దానికి ఏకైక కారణం ఒకటే, అందరినీ ద్రాక్ష పళ్ళు అందుకని ఇలా దొరుకుతాయంటే వదులుతారా? ఏంటి, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను 3 సంవత్సరాలలో ఈ అష్టసిద్ధులు నవనిధులు అనేది కబుర్లు కావు, పొందవచ్చు. పొందుతారా అది గ్యారంటీ ఇవ్వలేను. మెడిసిన్ చదివితే రోగం నయం చేయవచ్చు, కానీ మీరు చాలా గొప్ప డాక్టర్లు అవుతారా? అవరా, నేనేం చెప్తా? భావం అర్థమవుతుందా? మెడిసిన్ చదివితే ఏ రోగం వచ్చింది, దీనికి మందు ఇవ్వచ్చు అని తెలుస్తుంది మీకు. కానీ తెలిసాక ఏం చేయాలి? ఎవరి నిపుణత్వం వాడిది. కానీ దేవాలయానికి ఎందుకు రావాలి అన్నది అర్థమైందా? ముందు ఏం నేర్చుకోవాలి? మీరు ఎలా జీవించాలో తెలియాలి. ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళాలి జీవించటంలో. స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లవాడు ఓ 20 ఏళ్ల తర్వాత డాక్టర్ అవ్వచ్చు, కానీ వెళ్తున్న ప్రతిరోజు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తాడు. వీడా ఇవాళ కొంచెం చదువుతాడు, కొంచెం చదువుతాడు, కొంచెం చదువుతాడు, 1వ క్లాస్ అవుతుంది, 2వ క్లాస్ అవుతుంది, 3వ క్లాస్ అవుతుంది, అంచెలగా ఎదుగుతాడు. ఒకే రోజు డాక్టర్ అయిపోడు. అలాగే ఈ దేవాలయాలలో కూడా ఈ జీవించేటటువంటి కళని మీరు ప్రతిరోజు నేర్చుకుంటారు. ఒకే రోజు రాదు అది, ఒకే రోజు వచ్చేస్తే ఇంకే ఉంది, అసంభవం అసలు రాదు ఏది కూడా. కానీ దేవాలయాలలో మరి జీవించే కళ ఎలా నేర్చుకోవాలి, ఏం చెయ్యాలి అనే దానికి మన ఋషులు ఒక మహావిద్యని ఏర్పాటు చేశారు. జీవించే కళ నేర్చుకోవటానికి విద్య కాదు, మహావిద్య. మన ఋషులు దేవాలయాలలో అందజేసేటటువంటి విద్యలను విద్య అనం మనం, మహావిద్యలు అంటాం. మన ఋషులు పురాణాలలో అనేక మహావిద్యలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా దశ మహావిద్యలు అని చెప్తాం. మీరు చాలా మంది విని ఉంటారు ఈ పేరు, లలితా సహస్రనామంలో వస్తుంది. 10 మహావిద్యలు ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటి మహావిద్య ఏంటి అంటే జీవించేటటువంటి కళ నేర్పేది. ముందు బతికుంటే మిగతా వస్తుంది. ఈ జీవించే కళ ఎక్కడ నేర్పుతారని చెప్పాను నేను? ప్రతి దేవాలయంలోనూ నేర్పబడుతుంది, అది గుర్తుంచుకోండి. అంటే ఈ దేవాలయంలో కూడా ఆ విద్య నేర్పబడుతోంది, మీరు నేర్చుకోవటం లేదు. నేర్చుకునే విధానంలో నేర్చుకుంటే ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు, ఈ దేవాలయంలో నేర్చుకోవచ్చు, ఆ పక్క దేవాలయంలోనూ నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ దేవాలయాలు ఉన్నా అక్కడ నేర్చుకోవచ్చు. దేవాలయాల పేర్లు ఇంకొక మతంలో మస్జిద్ అనొచ్చు, ఇంకొక మతంలో దాన్ని చర్చ్ అనొచ్చు, ఇంకొక మతంలో దాన్ని గురుద్వారా అనొచ్చు. పేర్లే ఉంది. గుంటూరులో హిందూ కాలేజీ ఉంది, క్రిస్టియన్ కాలేజీ ఉంది, ముస్లిం కాలేజీ ఉంది, 3 కాలేజీలు ఉన్నాయి. కానీ 3 కాలేజీల్లో చెప్పబడేది అదే డిగ్రీ. బీఎస్సీ కనుక నువ్వు హిందూ కాలేజీలో చదివితే క్రిస్టియన్ కాలేజీలో ఇంకొక బీఎస్సీ ఉండదు, అదే డిగ్రీ నాగార్జున యూనివర్సిటీ ఇస్తుంది. ముస్లిం కాలేజీలో నువ్వు బీఎస్సీ చదివితే ఆబిఎస్సీ డిగ్రీయే వస్తుంది, అనాగార్జున యూనివర్సిటీ వస్తుంది. అంటే ఈ దేవాలయంలో కూడా మీరు జీవించే కళే నేర్చుకోవాలి, నేర్చుకునేటట్టు చేస్తేనే అది దేవాలయం. దివ్యత్వం రావాలి మీలో. దివ్యత్వం రావాలి అంటే ఏం నేర్చుకోవాలి మీరు? ఏం రావాలి మీకు? ఆర్థిక పరిస్థితి బాగుపడటం కాదు, ఏం కావాలి? అష్ట సిద్ధి నవ నిధులు మీకు లభించాలి. అందువల్ల ఒకప్పుడు భారతదేశం స్వర్ణ గర్భంగా ఉండేది. భారతదేశంలో యూనివర్సిటీస్ ఏమి ఉండేవి కాదు ఒకప్పుడు కదా. ఇప్పుడుండేటటువంటి విమానాలు లేవు, ఇప్పుడుండేటటువంటి ఓడలు లేవు. అయినా విదేశీయులు మన మీద ఆక్రమణ చేశారు. ఎందుకు చేశారు? డబ్బుంది కనుక. డబ్బు లేని చోటకి ఎవడైనా ఆక్రమణ చేస్తాడా పిచ్చివాడు? అంటే కూడా హిమాలయాలన్నీ దాటుకొచ్చి అర్థమవుతుంది అంత గొప్పవాళ్ళమో మనం ఒకప్పుడు. ఈ దేవాలయాలలో నేర్పబడేటటువంటి ఈ అష్ట సిద్ధి నవ నిధులు ప్రతి దేవాలయంలోనూ ఉండేవి. ప్రతి దేవాలయం, చిన్న దేవాలయం కావచ్చు, పెద్ద దేవాలయం కావచ్చు, అది వేరు. యూనివర్సిటీ పెద్ద విశ్వవిద్యాలయం అంటాం. మన ఇంట్లో ఉండేది, మన ఊళ్ళో ఉండేటువంటి వీధి బడి కూడా విద్యాలయం. రెండు చోట్ల ఒకే చదువు, ఒకేలాంటి చదువు చెప్తారు. ఇందులో జీవించే కళని నేర్పేటటువంటి మహావిద్యను జీవించే కళ నేర్పే మహావిద్య అంటారు. ఏమన్నా నేను జీవించే కళను నేర్పేటటువంటి మహావిద్యను ఏమంటారు? జీవించే కళ నేర్పే మహావిద్య అంటారు. తప్పు లేదు కదా. జీవించటం ఎలాగో మీరు చేర్చుకోవాలి అంటే ఆ విద్యను ఏమంటారు? జీవించే విద్య నేర్పే విద్య అంటారు. అవునా? ఇంకో పేరు ఏదైనా పెడతావు దానికి, పెట్టవు కదా. అర్థమవుతుంది నేను చెప్తుంది. సంస్కృతంలో ప్రాణాలను గయా అంటారు. గయా అని అంటారు సంస్కృతంలో, గయా అంటారు. జీవించటాన్ని ఎలా రక్షించుకోవాలో తెలపటం అన్నది త్రాయతి అని సంస్కృతంలో అంటారు. అంటే ప్రాణాలను రక్షించటం అనే దానికి సంస్కృతంలో ఏమనాలి? గయాన్ త్రాయతి. కలిపి చదివితే ఏమవుతుంది? ఇప్పుడు నేను గాయత్రి గురించి చెప్పండి. ప్రాణాలను ఎలా రక్షించుకునేది అన్నది నేర్చుకుంటున్నాము అని గుర్తుంచుకోండి. మీరు గాయత్రి ఓ హంస మీద కూర్చున్నటువంటి ఒక దేవత అనే మూర్ఖత్వంలో ఉండవద్దు. ఆ గాయత్రి మీలో ఉంది కనుక మీరు బతికి ఉన్నారు. అది అర్థమవుతుందా? మీరు బతికి ఉన్నారు కదా. బతికి ఉన్నారు అంటే మీరు రక్షింపబడుతున్నారు కదా. అంటే మీ ప్రాణాలు రక్షింపబడుతున్నాయి కదా. అంటే గాయత్రి ఎక్కడుంది? మీలో ఉన్నటువంటి గాయత్రిని ఎలా ఉపయోగించుకోవాలో అన్నీ నేర్చుకునే హక్కు ఎవరికి ఉన్నది? మీలో ప్రాణాలు ఉన్నాయి, ఉన్నాయా? ఆ ప్రాణాలను మీరు రక్షించుకోవాలి. కానీ నేర్చుకోవాలి, ఆ విద్య నేర్చుకోవాలి. ఈ గాయత్రి అనే ప్రాణాలను రక్షించేటటువంటి విద్యను నేర్చుకునే హక్కు ఎవరికి ఉన్నది అంటే మా గురువు గారు, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా లేదు రామకృష్ణ అని చెప్పారు. నువ్వు వాళ్ళకి నేర్పలే ఉండదు, మీకు వాళ్ళందరూ నేర్చుకోవచ్చు. ఎవరికి అన్నారు? ఊపిరి పీల్చుకోకుండా శరీరాన్ని వదిలేసినటువంటి వాళ్ళకి గాయత్రి విద్య నేర్పలేవు అయినా వాళ్ళు నేర్చుకోలేరు. కరెక్ట్ చెప్పారా? ఏంటి నీకు అర్థం కాలేదని చెప్పింది? చనిపోయిన వాళ్ళకి గాయత్రి వద్దు, ఎందుకంటే నువ్వు ఏం చేస్తావు? వాడు చచ్చాడు వాడు. ఇదే గాయత్రి వద్దు అంటే అర్థం ఏంటి? నేను చనిపోతాను అని అర్థం. ఆ విద్య నేర్చుకోను అని అర్థం. పురుషులు నేర్చుకోవాలా, స్త్రీ నేర్చుకోవాలా? ఎవడు బతికుంటే వాడు నేర్చుకోవాలయ్యా. స్త్రీ బతికుంటే స్త్రీ నేర్చుకుంటుంది, పురుషుడు బతికుంటే పురుషుడు నేర్చుకుంటాడు. మన ఋషులు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళారు. పక్షులు కూడా నేర్చుకోవచ్చు. గాయత్రి మహావిద్య అంటే ఓంభూర్భవస్వత సహితుల వరేణ్యం కాదు, జీవించే కళ. జీవించే కళ పక్షి జీవిస్తుంది కదా, పక్షులు నేర్చుకోవచ్చు. పాములు నేర్చుకోవచ్చా? జీవించే కళ అన్నది అర్థం చేసుకోండి. అక్కడ ఎలా జీవించాలో అది తప్ప మీరు మంత్రాన్ని పట్టుకోకండి. మరి మంత్రం ఏం చెప్తుంది? ఫార్ములా ఇస్తుంది. ఇదిగో ఇది మీరు ఇలా కనుక జీవిస్తే అందంగా జీవించగలరు. ఫార్ములా సంస్కృతంలోనే ఉండాలని లేదు, ఏ భాషలో అయినా ఉండొచ్చు. కానీ అనాదిగా యుగ యుగాలుగా ఒక ఫార్ములా వస్తూ ఉంటే మళ్ళా కొత్త ఫార్ములా ఒకటి నువ్వు పెట్టావనుకో, ముందు అది జీవించే కళ చెప్తుందని చెప్పడానికి మన తల ప్రాణాలు తోక్కెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతాయి. కొత్తది ఏదైనా పెట్టామనుకోండి, అలవాటు పడ్డది ఏదో ఉందనుకోండి, దాన్ని పట్టుకుంటాం తేలిక, కొత్తగా ఏదో పెడితే అర్థమైందా? ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది ఏంటో అర్థమైపోయిందా? మీరు బాగా జీవించి అష్టసిద్ధులు నవనిధులు కావాలంటే మీకు గాయత్రి మహావిద్య తెలియాలి. మీరు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే, సామాజికంగా అభివృద్ధి సాధించాలి అంటే, మన భారతదేశము తిరిగి తన పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలి అంటే కబుర్లు చెప్తే రాదు, కబుర్లు చెప్తే రాదు. దీన్ని ఈ విద్య నేర్చుకోవాలి. ఈ విద్య ఎవరి సొంతము? మన సొంతం, ఋషుల సొంతము. మన వాళ్ళందరికీ గోత్రాలు ఉన్నాయి, గోత్రాలన్నీ ఋషుల పేర్లే. ఋషులు ఎవరు? గాయత్రి. జీవించే విధానాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులే. అర్థమైందా? ఈ జీవించే విధానాన్ని ఐదు రకాలుగా నేర్చుకోవచ్చు మీరు. ఎందుకంటే మన శరీరంలో ప్రాణశక్తి ఐదు రకాలుగా ఉంటుంది, ఇది మీకు తెలుసు. ప్రాణ చెప్పగలరా? అప్రాణ సమాన వ్యాన ఉదాన. తెలియకపోతే నేర్చుకోండి, పెద్ద కష్టమేం కాదు. ఈ ఐదు రకాలైనటువంటి ప్రాణాలను మనము ఈ శరీరంలోకి తెచ్చుకోలేదు. అర్థమవుతుందా? ఈ శరీరంలోకి ఆ ప్రాణాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఉపనిషత్తుల్లో ఈ మాట చెప్పబడుతుంది, సా ప్రావిశ్యత్. ఈ శరీరంలోకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ప్రాణాలు ప్రవేశించబడతాయి. ఎవడు ఈ ప్రాణాలను ప్రవేశపెట్టుకుంటాడు? నువ్వే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంకా ప్రాణాలు రాదు, అది శరీరం ఆకృతి పొందుతూ ఉంటుంది. ఏడో నెలలోనో ఎప్పుడో ఈ ప్రాణాలు ప్రవేశిస్తాయి. ఈ ప్రాణాలు ప్రవేశించి నుంచి చివరి వరకు మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో అని చెప్పేది సంస్కారాలు. పుంసవన సంస్కారం దగ్గర నుంచి అంత్యేష్ట సంస్కారం వరకు ఎలా జీవించాలో చెప్పబడేటటువంటిది మన సంస్కార విద్య. అవి నేర్చుకోవాలి మనం. కానీ అది నేర్చుకుంటే మీకేం లాభం అవుతుంది? ఖచ్చితంగా మీ జీవితాలు మారుతాయని గుర్తుంచుకోండి. చాలా మంది నా దగ్గరికి వాళ్ళ పిల్లవాళ్ళని తీసుకొచ్చి ఏమంటారంటే, మాస్టారు ఆశీర్వదించండి వీడు బాగా చదువుకోవాలని. నువ్వు మళ్ళీ ఆలోచించి అడగమ్మా అంటాను. కాదు, నువ్వు బాగా చదువుకోవాలండి, ఫస్ట్ క్లాస్గా పాస్ అవ్వాలండి. పాస్ అయిపోయాక మళ్ళా నా దగ్గర తీసుకొస్తాడు పాస్ అయినవాడిని. ఏమంటారు? మంచి ఉద్యోగం కావాలండి వీడి. అది ముందే చదివేందుకు డబ్బు వస్తే చాలు కదా. భావం అర్థమవుతున్నా నేను చెప్పే, ఎందుకు అడగటం కూడా రాదు అనేది. అందుకే నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, నువ్వు సుఖంగా కావాలని అడుగుతుంది నీ పిల్లవాడు. డబ్బు కావాలి, చదువు కావాలని, సుఖంగా ఉంటే చాలదా? డబ్బులు కావాలా మీకు? కానీ మీరు ఆలోచించుకోండి, మన ఆలోచన ఎంత భ్రష్టు పట్టిపోయింది. డబ్బులు కావాలి. డబ్బులు వచ్చాక నేను చాలా సార్లు చాలా డబ్బున్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఒక చాలా నయనానందకరమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది నాకు. ఎంత అందంగా ఉంటుందో ఏంటో తెలుసా? అది డైనింగ్ టేబుల్ చాలా అందంగా ఉంది, చాలా డబ్బు ఉంది, పెద్ద డైనింగ్ టేబుల్. అందులో మాస్టర్ వచ్చారని చెప్పి వాళ్ళ బంధువుని మిత్రుల్ని అందరిని పిలుస్తారు. దాని తర్వాత మాస్టర్ వచ్చాక మాస్టర్ ఏం చెప్తున్నారో వింటే ముఖ్యం కాదు. అంచేత నేను నన్నే మాట్లాడమన్నారు. మాస్టర్ ఇంకా వాళ్ళు రాలేదండి, వీళ్ళు రాలేదండి, ఒక నిమిషం ఆగండి అంటే ఈ లోపల 1 గంట అయిపోతుంది, ఇంకా అవలేదా? 1 గంట అయిపోయాక వాళ్ళందరూ కూడా ఆకలితో వచ్చింటారండి, సరే ఇంక ఇందుకు భోజనానికి వెళ్దాం అంటారు. సరే రైట్, మాట్లాడమంటే నాకు కష్టం కానీ భోజనం చేయమంటే కష్టమే ఉంది, వెళ్తా. ఎన్ని రకాల వంటలు చేస్తారు, రకరకాలుగా చేస్తారు. ఈ డబ్బు ఉన్నవాడు ఏమంటారు దాన్ని, టేబుల్లో హోస్ట్ జాగాలో కూర్చుంటాడంటే అర్థమైనా నేను చెప్తాను. యజమాని ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చుంటాడు, మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు, కంచాలు పెడతారు. ఈ హోస్ట్కి కంచం పెట్టారు, గిన్నె పెడతారు, ఎందుకంటే కడుపు మంట వాడికి, ఎసిడిటీ, గుండె జబ్బు. ఇంకా మేమందరం తింటూ ఉంటాం, పాపం వాడు ఏం చేసుకుంటూ ఉంటాడు? ఎందుకయ్యా డబ్బు? నీకు నీ ఆలోచనలలో అసలు సుఖంగా జీవిద్దామనే ఆలోచనే రావటం లేదు కనుక గాయత్రిని మర్చిపోయారు. గాయత్రి అనేది నీకు సుఖంగా జీవించేటటువంటి విషయం నేర్పుతుంది తప్ప నీకేమీ నేర్పదు. కానీ సుఖంగా జీవిస్తే ఏమవుతుంది? 7వ క్లాస్లో పైలట్ రీడర్స్ అని ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు. పైలట్ రీడర్స్ అని ఇంగ్లీష్ పుస్తకం ఉండేది. నేను 7th ఫామ్ చదువుతున్నప్పుడు నాన్ డీటెయిల్డ్ అందులో ఒక కథ చదివాను. ఓ రాజుగారికి ఒక వింతైన జబ్బు వచ్చింది. ఎంతో మంది వచ్చారు, రోగం నయం కాలే. 2-3 సంవత్సరాలు గడిచిపోయాడు, రాజు సన్న అయిపోయాడు. ఒక యోగి వచ్చాడు, మీ రాజ్యంలో ఒక ఆనందంగా సంతోషంగా ఉన్న వ్యక్తి యొక్క చొక్కా కనుక ఒకరోజు రాత్రి నువ్వు వేసుకుంటే నువ్వు బతికిపోతావు. వచ్చి అంతేనా అన్నది. ఒకరోజు రాత్రికి నా రాజ్యంలో చొక్కా కావాలంటే ఆవిడ కూడా రాజు కావాలంటే కథ తెలుసా చివరికి ఏమైందో? బతకటం మొదలెచ్చారు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, ఎక్కడ సంతోషంగా ఆనందంగా ఉన్నాననే మాట లేదు. చివరికి ఒక చోట ఒక గొల్లవాడు కనిపించారు చెమ్మంత్రి గారికి. చాలా ఆనందంగా వీణ వాయించుకుంటున్నాడు. ఇందాక మీరు పాడారు కదా వెన్న తిన్న దొంగ, అలాంటి వాడెవడు. అసలు ఆ ఊదటంలోనే తెలుస్తుందన్నమాట ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉన్నాడు ఆ వ్యక్తి అని. వెళ్ళాడు మంత్రి, ఏమైనా నువ్వు ఆనందంగా ఉన్నానన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు, సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నానండి, నాకు ఒకటి కావాలిస్తా ఉన్నాడు. తీసుకోవయ్యా, నేను చాలా ఆనందంగా ఉన్నాను, తీసుకో నీకు ఏం కావాలన్నాడు. నీ చొక్కా కావాలన్నాడు, ఇవ్వనన్నాడు. అదేంటయ్యా, అంతే కదయ్యా ఇవ్వటానికి అన్నాడు. భావార్థమవుతున్నా, జీవించటం నేర్చుకోండి, అవగాహనతో జీవించటం నేర్చుకోండి. అది వేదాంతాల వల్ల రాదు, పారిపోవటం వల్ల రాదు, జీవించే కళ నేర్చుకోవటం వల్ల వస్తుంది. అది మన ఋషి సాంప్రదాయం. మన ఋషులు జీవించటం చెప్పారు, సావమని చెప్పలేదు, ప్రపంచాన్ని వదలేయమని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఆఖరి కృష్ణుడు కూడా ఏం చెప్పాడు అంటే, నా అవసరం వస్తే మళ్ళీ మళ్ళీ నేను పుడతానన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే అర్థం ఏంటో తెలుసు కదా. ఎప్పుడెప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయో నేను ఉన్నా మీరు భయపడకండి, నేను జీవించే విద్య నేర్పుతాను. ఆయనకే పుట్టటం తప్పటం లే, ఇంకా నువ్వు పుట్టక నుంచి ఎలా తప్పించుకుంటావు అన్నది నువ్వు ఆలోచించుకో, నాకు తెలియదు. నా ఋషులు కానీ, నాకు తెలుసున్నటువంటి వేద సాంప్రదాయం కానీ మృత్యు గురించి మాట్లాడదు. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, వాడు మృత్యుని దాటాడు అని చెప్తుంది. అమృతత్వం గురించి చెప్తుంది. అమృతత్వం అంటే నీకు కంటిన్యూస్ గా బతకడమా రావటమా, నీ ఇష్టం. నాకు తెలియదు చచ్చ అమృతత్వాన్ని సాధిస్తారు, బతికి అమృతత్వాన్ని సాధిస్తారు అన్నది నిబంధనను ఉపయోగించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, సంజీవిని విద్య అన్నా గాయత్రి మహావిద్య అన్నా ఒకటే అని చెప్పటానికి. హనుమంతుడు చిచ్చినటువంటి సంజీవిని పర్వతం ఈనాడు కూడా మీకు లభిస్తుంది. కానీ దానికి ఇలా ఒక క్లాస్లో నేనేం చెప్పలేను. కానీ ఈ విద్య నేర్పటానికి ఒక విశ్వవిద్యాలయం స్థాపించబడి ఉన్నది హరిద్వార్లో. అది ఆ ఫోటో అక్కడ చెప్పబడింది. ఈ విద్య నేర్పేటటువంటిది భగవంతుడి గురించి చెప్పేది కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అక్కడ దేవుడి గురించి చెప్తాడేమో అనుకుని మీరు వస్తే చెప్పబడదు. దేవుడి గురించి చెప్పదు, నువ్వు సుఖంగా ఎలా బతకాలో చెప్తుంది, నీ సుఖాన్ని నీ సంతోషాన్ని ఇతరులకు ఎలా ఇవ్వగలగాలో చెప్తుంది. సమాజం అంతా సుఖంగా సంతోషంగా ఉంటే ప్రపంచం అంతా సుఖంగా శాంతిగా ఉంటుంది అని చెప్తుంది. కానీ దీనికి చెప్పబడినటువంటి యూనివర్సిటీ ఉందే, అది గవర్నమెంట్ రికగ్నైజ్. ఈనాడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ యూనివర్సిటీని ఒప్పుకుంది. ఈ జీవించే కళ నెప్పుకునేటటువంటి యూనివర్సిటీ కావాలి ప్రపంచానికి అని వాళ్ళు ఒప్పుకున్నారు. అంతే అక్కడ పొందినటువంటి ఈ డిగ్రీలు ఉన్నాయి, తర్వాత 3 సంవత్సరాలలో మీకు చాలా ఉపయోగపడతాయి. కానీ ఆ డిగ్రీ ఇప్పుడేం రాదు మీకు. ముందు మీరు ఇంటర్మీడియట్ చదవాలి, తర్వాత ఇంజనీరింగ్ MBBS చదవాలి. మీరు కనుక తొందరగా నేర్చుకుంటాము అని కనుక మీరు ఒక సమూహంగా ఇక్కడ ఏర్పడగలిగితే నా బాధ్యత 1 సంవత్సరంలో మిమ్మల్ని ఆ యూనివర్సిటీలో చేర్చేటటువంటిది. కానీ ఒక రోజులో చేరుతారా? కుదరదమ్మా. అదంతా ఇలా అని చూసి చెప్పటం మాయాబజార్లో సంభవం, ఘటోత్కచుడు అంటే సంభవం. నేను ఇలా చెప్పలేను, కృష్ణుడు కూడా చెప్పలేడు. చెప్పుంటే మహాభారత యుద్ధం చేయాల్సిన అవసరం ఏముండేది? కృష్ణుడికి రాదు. అంటే నేను కృష్ణుడు అని నేను చెప్పటంలే, ఈ విషయంలో నేను కృష్ణుడు ఒకటే. నిద్రపోతాను, కృష్ణుడు నేను ఒకటే. కృష్ణుడు నిద్రపోయేవాడు, నేను నిద్రపోయేవాడిని. భావం అర్థమవుతుందా? ఇలా ఏం జరగవమ్మా. ప్రతిరోజు కూడా మేము కొంచెం కష్టపడతాం. వారానికి ఒకసారి మేమందరం కూడా కలుసుకుని దీని గురించి మాట్లాడుకుంటాం. ఇది ఎలా చేయాలి, ఏమి చేయాలి అనే చెప్పటానికి ఆ విశ్వవిద్యాలయం నుంచే నవంబర్ 17, 18, 19 దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాలు చెప్పటానికి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. అంటే మీరు స్టూడెంట్స్గా రాకండి, మీరు టీచర్స్ అయి వస్తారు. మీరు టీచర్లు అవ్వడానికి రండి, అక్కడ టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్ అది. మాకు అర్హత ఉందా మాస్టారు నాకు తెలీదు, కానీ చిన్న క్లూ ఇస్తా నేను. అంటే టీచర్ని కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తూ ఉంటా నేను. వెళ్తే మీకు అర్హత ఉంది, రాలేదు మీకు అర్హత ఉన్నా అర్హత కోల్పోయారు. అర్థమైంది నేను చెప్పాను, నాకు తెలిసింది అది. వాళ్ళే రావద్దని అల్లే ఎవరిని, వచ్చిన అందరికీ చెప్తా ఉంటున్నారు. అంటే ఆ 3 రోజుల్లో మాకు చాలా పెద్ద పనులు ఉన్నాయండి. జీవించే కళ నేర్చుకోవడానికి తీరిక లేదు. అష్టసిద్ధులు నవనిధులు మాకెందుకండి? ఎంత హాయిగా ఉన్నాము అనుకుంటే హాయిగా ఉన్నవాడికి ఏమీ అక్కర్లేదమ్మా. కానీ 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఈ విశ్వవిద్యాలయము ప్రపంచవ్యాప్తంగా మారుతుంది. ఆల్రెడీ హరిద్వార్లో ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయానికి సమస్య ఏంటో తెలుసా? మన భారతదేశంలో ఉన్న ఏ యూనివర్సిటీ కలుపుకోలే. 2 జర్మన్ యూనివర్సిటీలు 1 యూనివర్సిటీ కలిసింది. సమస్య అది, వాళ్ళకి జీవించాలని ఉంది కాబోలు. దేశ విదేశాలలో 70 దేశాలలో జీవించే కళ నేర్చుకునేటటువంటి వ్యక్తులు 9 కోట్ల మంది కంటే కూడా ఇప్పుడు ఉన్నారు. మనము కూడా వాళ్లతో చేతులు కలిపి ఒక పద్ధతిగా ఈ విద్యను నేర్చుకోవటానికి ముందుకు వస్తే, రాదలుచుకుంటే మొట్టమొదట ఏం చేస్తాము అంటే, ఓ విద్య నేర్చుకోవాలి అంటే 2 రకాలుగా నేర్చుకోవచ్చు. ఓ గురువు దగ్గర నేర్చుకోవచ్చు, లేకపోతే గురువు యొక్క బొమ్మ దగ్గర నేర్చుకోవచ్చు. మహాభారతం చదివితే మీకు తెలుస్తుంది. అర్జునుడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నాడు. ఏకలవ్యుడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఎవరికి ఎక్కువ వచ్చింది? అది భారతీయ సంస్కృతి, ఆ విధానం ఉన్నది. అంతట బొమ్మ దగ్గర మీరు ఎక్కువ నేర్చుకోగలరు అన్నది మీరు ఒప్పేసుకుంటుంది. ఆ బొమ్మ మీరు పెట్టుకోవాలి. అంత పెద్ద బొమ్మ పెట్టుకోక్కర్లేదు మీ ఇళ్లలో. ఉందమ్మా, ఒకసారి చూపించండి, తర్వాత వాళ్ళు ఇస్తాం కదా. వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయో నాకేం తెలుసు. చెప్పింది అర్థమైంది కదా, నా టైం అయిపోయింది. ఇంకా టైం అయిపోయిందంటే ఈ రోజుకి. అంతేత నేను చెప్పదలుచుకుని అర్థమైంది కదా, అందరూ గాయత్రి చేసుకోండి. ఇదన్నమాట మీ దగ్గర ఉంటాను. ఇందులో 5 రకాలైనటువంటి విద్యలు నేర్పబడతాయి. దేవాలయం నుంచి గురుకులానికి ఎలా ఎదగాలి, గురుకులం నుంచి ఆశ్రమానికి ఎలా ఎదగాలి, ఆశ్రమం నుంచి ఆరణ్యకాలికి ఎలా ఎదగాలి, ఆరణ్యకాల నుంచి తీర్థంగా ఎలా మారాలి అనేది ఇందులో బొమ్మలు వేయబడి ఉన్నాయి. మిల్లిగా బొమ్మల గురించి వివరించి చెప్తాను నేను మీకు. ఇందులో చేరిన వాళ్ళకి, చేరిన వాళ్ళు డబ్బిచ్చుకోవాలి, ఇక్కడనే నేర్పబడదు, సమయం ఇచ్చుకోవాలి. ఏంటది, వారానికి 1 గంట ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇచ్చినా మాకు అక్కర్లే. అంటే ఈ మహావిద్య నేర్చుకోవటానికి మీరు ఏం చేసుకోవాలి వారానికి? మరి మీ బిజీ కాలంలో, ఎంత బిజీయో మీరు, టీవీలు చూడాలి, పక్క వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి, వీళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళు దద్దమ్మలు అనాలి, వీళ్ళు దద్దమ్మలు అనాలి, చేసుకోండమ్మా, బిజీగా ఉన్నవాళ్ళని నేనే ఉంటాను. ఒక గంట కాలము, అది కూడా రోజు కాదు, వారానికి ఒకసారి మీరు ఇచ్చుకోదలుచుకుంటే. అలాంటి వ్యక్తులు కనుక కలిస్తే ఇప్పుడే మొదలెట్టేస్తారు వీళ్ళు. మన కార్యకర్తలు చాలా మందికి తెలుసు ఇక్కడ అవసరం లేదు. అదే అదే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వీళ్ళని మీరు తర్వాత కలుసుకోండి. అంటే తర్వాత అంటే ఎప్పుడు కాదు, పారిపోకండి. విందు భోజనం కోసం కాదు ఇక్కడ వచ్చింది మనం, ఇది కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి వచ్చాం. ఈ విద్యను మీరు నేర్చుకుని ఇతరులకి నేర్పితే ఖచ్చితంగా 3 ఏళ్లలో ప్రపంచం మారిపోతుంది. జయ.